സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരംപരാം.
മൂടവ അധ്യായം കർമ്മയോഗം 20 ശ്ലോകം.
കർമ്മണൈവ ഹി സംസിദ്ധിം ആസ്ഥിതാ ജനകാദയഃ ലോകസംഗ്രഹമേവാപി സംപശ്യം കർത്തുമർഹസി.
കൃഷ്ണപരമാത്മ കർമ്മയോഗ ആചരണം ఎంత ప్రాధాన్యము అనే విషయాన్ని చెప్పారు ఇంతవరకు. ఈ 20వ శ్లోకం 1వ లైన్తో అది పూర్తవుతుంది. కర్మయోగ విషయం 20వ శ్లోకం 2వ లైన్ నుంచి శ్రేష్ఠులైన పురుషులు వారి యొక్క స్వధర్మాచరణం చేయడం చాలా ముఖ్యం అని చెప్పబోతున్నారు. കർമ്മണേവ സംസിദ്ധിം ജനകാദയഃ ആസ്ഥിതാഃ. ചിവരിക ഒരു ഉദാഹരണം ചെയ്യുന്നു കൃഷ്ണ പരമാത്മ അർജുനനെ. ജനകുടു ക്ഷത്രിയുടെയുണ്ടി രാജ്യപാലനം ചെയ്തു തന യൊക്ക സ്വധർമ്മാനി നിർവർത്തിസ്തുനേ ഉന്നാടു. జ్ఞానాన్ని పొందాడు. సంసిద్ధి అంటే మోక్షం. మోక్షాన్ని పొందాడు జనకుడు కూడా. అంటే శ్రేయస్సును పొందాడు. ఎలా పొందాడు అంటే తన యొక్క స్వధర్మాన్ని నిర్వర్తిస్తూనే చిత్తశుద్ధిని పొంది అంతఃకరణం మలినాన్ని పోగొట్టుకొని జ్ఞాన యోగ్యతను పొంది గురుప్రాప్తి శాస్త్రప్రాప్తి ద్వారా జ్ఞానాన్ని పొందాడు. కనుక అర్జున నువ్వు కూడా మోక్షాన్ని పొందాలి అంటే నీ స్వధర్మాన్ని చెయ్యి. ఈ యుద్ధం అనేటువంటిది నీ స్వధర్మం. ఇప్పుడు ఈ స్వధర్మాన్ని ఆచరించు. చేస్తే ఆ జనకుడి మా రాజుల్లాంటి లాగానే నువ్వు కూడా జనకుడు, అజాతశత్రువు, అశ్వపతి మొదలైనటువంటి రాజులందరూ కూడా మోక్షాన్ని పొందారు కదా. కనుక కర్మ చెయ్యడం వలన జ్ఞానం రాకపోవడం అనేది లేదు. ఇంకా కర్మ చెయ్యడం వల్లనే జ్ఞానం వస్తుంది. కర్మను వదిలిపెట్టినంత మాత్రాన ఆశ్రమాల్లో కూర్చున్నంత మాత్రాన వైరాగ్యము జ్ఞానము రాదు. అందుకనే గృహస్థుని కూడా ఆశ్రమం అన్నారు. గృహస్థ ఆశ్రమం అన్నారు అంటే గృహస్థుడిగా ఉంటూనే నీ గృహాన్ని తపోవనంగా మార్చుకోవచ్చు, ఆశ్రమంగా మార్చుకోవచ్చు. ఆశ్రమంలో కూడా ఏముంటాయి, గోడలు, పైకప్పు ఉంటుంది, రూఫ్ ఉంటుంది, భూమి ఉంటుంది, ఇవే కదా అక్కడ ఉంటాయి. పంపులు, నీళ్లు వస్తూ ఉంటాయి, అక్కడ కూడా అన్నం పెడతారు, ఇంతే కదా. ఆశ్రమంలో కూడా ఏమన్నీ ఉంటాయి, కాకపోతే ఎక్కువ చెట్లు ఉంటాయి, అది తేడా. ఆశ్రమం అని ఎందుకు పిలిచాం? అది గోడలు చెట్లు చూసి ఆశ్రమం అని పిలుస్తాం కాదు కదా. అక్కడ ఒక మహాత్ముడు ఉంటారని, సన్యాసులు ఉంటారని, అక్కడ ప్రశాంతంగా జీవిస్తూ ఉంటారు వాళ్ళు అని ఉద్దేశంతో కదా ఆశ్రమం అని పెట్టాం. ఇప్పుడు ఆ ప్రశాంతతే నువ్వు కూడా ఇంట్లో ఉన్నప్పుడే తెచ్చుకోవచ్చు. నీ ఇంట్లోనే మనసు ప్రశాంతంగా ఉంచుకుంటూ దైవ చింతన చేస్తూ ఉంటే అది ఆశ్రమమే అవుతుంది కదా. అందుకని మన వాళ్ళు గృహస్థ ఆశ్రమం అన్నారు. ఇదేమిటండి ఆశ్రమం అంటారు? నేను గృహస్థుడినైతే అని అన్నామా? అనలేదుగా. నేను గృహస్థాశ్రమంలో ఉన్నానండి అంటాడు. కనుక నీ ఇంటిని నువ్వు ఆశ్రమంగా మార్చుకోవచ్చు. మనసు ముఖ్యం. కనుక అర్జున, జనకుడు రాజ్య కార్యాలు చేస్తూనే మహాజ్ఞాని అయినాడు జనకుడు. అదేవిధంగా నువ్వు కూడా క్షత్రియుడివే కదా. నీ యొక్క రాజధర్మాన్ని నిర్వర్తించు, క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించు, నువ్వు కూడా మోక్షాన్ని పొందుతావు. కర్మణాయేవ జనకాదయ, జనకుడు మొదలైన వారు, ఆదయ అంటే మొదలైన వారు, సంసిద్ధిం ఆస్థితాః, సంసిద్ధి అంటే మోక్షం, ఆస్థితాః అంటే పొందారు, మోక్షాన్ని పొందారు. ఎలా పొందారు? కర్మణాయేవ, కర్మ ద్వారానే, అంటే కర్మయోగాన్ని ఆచరిస్తూనే మోక్షాన్ని పొందారు. కర్మణాయేవ కర్మణైవ, కర్మ ద్వారానే వారి వారి స్వధర్మాన్ని చేస్తూనే మోక్షాన్ని పొందారు కదా. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, జనకుడికి జ్ఞానం లేదు, అందుకని కర్మ చేసి చిత్తశుద్ధిని పొందాడు, తర్వాత జ్ఞాన యోగ్యతను పొందాడు, తర్వాత గురువు జ్ఞానాన్ని పొందాడు ఆయన. ఒకవేళ ఇప్పుడు అర్జునుడు తను జ్ఞాని అనుకుంటే, నేను జ్ఞానిని, జనకుడు జ్ఞాని కాకపోవడం వల్ల కర్మ చేసి చిత్తశుద్ధిని పొంది జ్ఞాన యోగ్యత, జ్ఞాన గురుప్రాప్తి, శాస్త్రప్రాప్తి, మోక్షాన్ని పొందాడు అన్నాం. ఒకవేళ అర్జునుడు తనని జ్ఞాని అనుకుంటూ ఉంటే, నేను జ్ఞానిని కదయ్యా, నాకు చిత్తశుద్ధి అక్కర్లేదు, కనుక నేను కర్మ చేయాల్సిన పని లేదు, కనుక నేనెందుకు కర్మ యుద్ధం చేయడం అని చెప్పి అర్జునుడు కనుక అనుకుంటే, ఎందుకంటే జ్ఞాని అనేది ఎవరికి తెలియదు కదా, అతనికే తెలుస్తుంది జ్ఞానియా కాదా అని. నేను ఆత్మజ్ఞానినా కాదా అని ఎవరికి తెలుస్తుంది? గురువుకు కూడా తెలియదు, వాడికి మాత్రమే తెలుస్తుంది. ఒక ఆయన వచ్చి ఇట్లాగే అడిగాట, ఒక మహాత్ముడిని, ఏమండి ఈ దేశంలో జ్ఞానులు ఎక్కడున్నారో తెలుసా మీకు, ఈ దేశంలో జ్ఞానులు ఎక్కడున్నారో తెలుసా మీకు అని అడిగాట. ఆ మహాత్ముడు అన్నట, నాకు తెలియదు నాయన, నేను మాత్రం జ్ఞానినే, నాకు తెలుసు అన్నట. నేను జ్ఞానిని, నాకు తెలుసు అంతే, అవతల వాడు జ్ఞానియా కాదా అని నాకేం తెలుస్తుంది, ఎక్కడున్నారో నాకు తెలియదు, నాకు మాత్రం ఆత్మజ్ఞానం ఉంది, నేను జ్ఞానిని అన్నట. అందుకని జ్ఞాని అయిన వాడికి జ్ఞాని ఎవరని తెలుస్తుంది. కనుక ఇప్పుడు అర్జునుడు జ్ఞానియా కాదా అని చెప్పి కృష్ణుడు కూడా తెలియదు. కనుక అర్జునుడు అనుకోవచ్చు కదా, నేను జ్ఞానిని, నాకు కర్మయోగంతో పని లేదు, కనుక నేను కర్మ ఈ యుద్ధం చేయాల్సిన పని లేదు అని అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేశాడు కృష్ణ పరమాత్మ? ఒకవేళ నువ్వు జ్ఞాని అయినప్పటికీ కూడా, అందుకని చెప్తున్నారు లో రెండో లైన్లో, లోక సంగ్రహమేవా అపి సంపశ్యన్. ఒకవేళ నువ్వు జ్ఞాని అని అనుకుంటే, ఒకవేళ జ్ఞాని అయితే నీకు చిత్తశుద్ధి అక్కర్లేదు, కర్మయోగము అక్కర్లేదు, నువ్వేం చేయక్కర్లేదు, అయినప్పటికీ కూడా లోక సంగ్రహం కోసం, లోకక్షేమం కోసం, అంటే ప్రజలు చెడు మార్గంలో వెళ్లకుండా ఉండడం కోసం నువ్వు నీ స్వధర్మాన్ని చెయ్యాలి. లోక సంగ్రహం అంటే ఏంటి? ఇక్కడ ప్రజలని అధర్మ మార్గం నుంచి మరలించడానికి, ఉన్మార్గం నుంచి, దుర్మార్గం నుంచి మరలించడం కోసం నువ్వు నీ స్వధర్మాన్ని చేయాలి అన్నాడు. నువ్వు చేస్తూ ఉంటే వాళ్ళు నిన్ను అనుసరిస్తారు. లోక సంగ్రహం అంటే అది, అంటే ప్రజల్ని ధర్మ మార్గం వైపు నడిపించడం లోక సంగ్రహం అంటారు. నువ్వు ధర్మంగా చేస్తూ ఉంటే నిన్ను చూసి వాళ్ళు కూడా ధర్మ మార్గంలో వస్తారు, అంటే వాళ్ళని అధర్మ మార్గం నుంచి నువ్వు తిప్పవచ్చు, అది లోక సంగ్రహం అంటే. కనుక నువ్వు జ్ఞానివే అయితే, ఒకవేళ అయినప్పటికీ కూడా నువ్వు జ్ఞాని అయిన తర్వాత కూడా ఉంటాడు కదా మనిషి, జీవిస్తుంటాడు కదా, ఎలా జీవిస్తుంటాడు? ప్రారంభ కర్మ అంటూ ఒకటి ఉంది ఆయనకి, ఆయన ప్రారంభాన్ని తీర్చుకోవాలి కదా, ఆ ప్రారంభం ఉన్నంత వరకు కర్మలు చేస్తూనే ఉండాలి. కనుక ఆ ప్రారంభం అయిపోవడం కోసం నువ్వు నీ స్వధర్మాన్ని చెయ్యాలి ఎట్లాగైనా సరే. అందుకని ఇప్పుడు జనకుడు ఒకవేళ జ్ఞాని అయితే లోక సంగ్రహ దృష్టితో కర్మలు చేశాడు, ఆయన జ్ఞాని కాదనుకో, కర్మయోగంగా చిత్తశుద్ధి కోసం చేశాడు, రెండు విధాలా చేశాడు జనకుడు. జ్ఞానిగా కాకముందు తన యొక్క కర్మని కర్మయోగంగా ఆచరించాడు, జ్ఞానం వచ్చిన తర్వాత కూడా ఆచరించాడయ్యా లోక సంగ్రహం కోసం. లోక సంగ్రహమేవ అవి సంపశ్యత్, సంపశ్యన్ అన్న ఆ దృష్టితోనైనా చూసి, సంపశ్యన్ అంటే ఆ దృష్టితో చూడు. జ్ఞాని అనుకుంటే, జనకుడు జ్ఞాని అనుకున్నావు అనుకో, ఆయన లోక సంగ్రహం కోసం చేశాడు, జనాన్ని ఉద్ధరించడం కోసం చేశాడు. కనుక నువ్వు కూడా అలాగే చెయ్యి ఒకవేళ జ్ఞానివే అయితే. అందుకని అర్జునుడు తప్పించుకోవడానికి మార్గం లేకుండా బంధిస్తున్నాడు కృష్ణుడు. చూసారా, ఎందుకంటే మన పని కన్ని కష్టమైన పనులు తప్పించుకోవాలనిపిస్తుంది, ప్లెజెంట్గా ఉండవు కదా అన్ని అన్ని పనులు ప్లెజెంట్గా ఉంటాయా, ఇష్టం ఉండవు కొన్ని. చాలామంది వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి వస్తారు స్టేజ్ మీదకి, ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేవాడు ఏం చెప్తారు తెలుసా, ఇట్ ఈస్ మై ప్లెజెంట్ డ్యూటీ, ఐ ఫీల్ ఇట్స్ ఎ ప్రివిలేజ్, ఇది నేను గొప్పగా భావిస్తున్నాను, వోట్ ఆఫ్ ధన్యవాదాలు చెప్పడానికి అని అంటాడు. ఏం పనేం లేదు కదా, ఊరికి చెప్పడమే కదా, ప్లెజెంట్గా ఉంటుంది. అప్పుడు నాన్ స్టాప్గా చెప్తుంటారు వోట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా, అది ప్లెజెంట్ వర్క్. అట్లాంటిదన్నా మనకు చెప్తే మనము చేస్తాం. ఇక్కడ అర్జునుడు యుద్ధం చేయాలి, ఘోరమైన యుద్ధం, సొంత వాళ్ళనే చంపాలి యుద్ధంలో. ఏమండి ప్లెజెంట్ డ్యూటీయా, వోట్ ఆఫ్ థ్యాంక్స్ లాగా ఇదేమన్నా? అందుకని అర్జునుడు వెనకాడుతున్నాడు చేయడానికి. కనుక అర్జున, నువ్వు రాగద్వేషాలు కలిగిన వాడివయ్యి నీకు చిత్తశుద్ధి కావాలి కనుక కర్మయోగం దృష్ట్యా యుద్ధం చెయ్యి అన్నాడు. ఒకవేళ నువ్వు జ్ఞానివే అనుకున్నావు అనుకో, అయినా కూడా లోక సంగ్రహం కోసం నువ్వు చెయ్యాలి. సంపశ్యన్ కర్తుమర్హసి, నువ్వు కర్మను చెయ్యడానికే అర్హుడివి, నువ్వు కర్మని చెయ్యడానికే అర్హుడివి. ఇంత వరకు కిందటి వారం చూశాం. తర్వాత శ్లోకం 21వ శ్లోకం.
యజ్ఞదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః హయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే.
యత్ శ్రేష్ఠః ఆచరతి, శ్రేష్ఠులైనటువంటి వారు శిష్టాచారులు అంటారు, అంటే శాస్త్రంలో చెప్పినట్లుగా జీవిస్తూ ఉండేవారు శిష్టాచారులు అన్నారు, వాళ్ళనే శ్రేష్ఠులు అన్నారు. శ్రేష్ఠులు అంటే ఈ సమాజంలో బాగా చదువుకొని విద్యావంతులైనటువంటి, శాస్త్ర ప్రమాణాన్ని పాటించేవాళ్ళు, శాస్త్ర విధి నిషేధాలని వాళ్ళు జీవితంలోకి అన్వయించుకున్న వాళ్ళు శ్రేష్ఠులు అని అర్థం. ఆ శాస్త్రం ప్రకారం ఎవరైతే జీవిస్తుంటారో వాళ్ళు శ్రేష్ఠులు. యత్ శ్రేష్ఠ ఆచరతి, ఈ సమాజంలో కొంచెం పలుకుబడి సంపాదించుకుంటారు వాళ్ళు, ప్రఖ్యాతిని పొంది ఉంటారు. వాళ్ళు ఎట్లా చేస్తే అట్లా చేస్తారు అందరూ. ఇప్పుడు మన వాళ్ళు ఎట్లాగైతే సినిమా యాక్టర్లని, క్రికెట్ ప్లేయర్స్ని, రాజకీయ నాయకుల్ని అనుసరిస్తున్నారా లేదా? అదేవిధంగా వాళ్ళని శ్రేష్ఠులు అనుకుంటారు, కోటీశ్వరులు కదా వాళ్ళు, వాళ్ళు శ్రేష్ఠులు ఈ జనానికి. కనుక అదేవిధంగా అర్జునుడు చాలా పలుకుబడి కలిగినవాడు, బాగా ధనవంతుడు అర్జునుడు, విద్యావంతుడు, సంగీతం వచ్చు, నృత్యం వచ్చు, విలు విద్యలో చాలా మేటి, చాలా గొప్పవాడు, అందగాడు కూడా, అన్నీ ఉన్నాయి ఆయనకి. అందుకని అర్జునుడిని చూస్తుంటారు అందరూ, అర్జునుడు 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 అని. అర్జునుడు ఏం చేస్తే మనం కూడా అది చేద్దాం, అర్జునుడు యుద్ధంలో నుంచి పారిపోతే మనం కూడా పోదాం అర్జునుడితో పాటు, అర్జునుడు యుద్ధంలో నిలబడి చేస్తే మనం కూడా యుద్ధంలో ఉందాం. అర్జునుడే వాళ్ళందరికీ ఆదర్శం. కనుక నువ్వు ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నావు, స్వర్గలోకం వరకు వెళ్ళొచ్చాడు ఈయన అర్జునుడు, స్వర్గలోకాన్ని దాకా వెళ్ళి ఇంద్రుణ్ణే మెప్పించాడు, శివుణ్ణి మెప్పించాడు, పాశుపతాస్త్రాన్ని పొందాడు. ఎంత గొప్పవాడు అర్జునుడు, సామాన్యుడా. కనుక అర్జునుడు ఎలా ఆచరిస్తే రేపు జనం కూడా అట్లాగే ఆచరిస్తారు. మనం తెలుగులో అంటాం గుంపులో గోవింద అని, ఒకడు ఏం చేస్తే అదే చేస్తుంటారు అందరు. ఒక ఆయన ఇట్లాగే నదిలో స్నానం చేయడానికి వెళ్ళాట, నదిలో స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు ఆయన దగ్గర ఒక రాగి పాత్ర ఉంది, పెద్దది రాగి బిందె. ఆ బిందె ఎక్కడ పెడితే ఎవరు ఎత్తుకుపోతారని చెప్పి ఏం చేశాడు, స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు ఆ మట్టి ఇసుక తీసి బాగా ఆ లోపల పెట్టాడట ఆ రాగి పాత్రను ఎవరు చూడకుండా. రాగి పాత్రను పెట్టేసి ఇసుక అంతా కప్పేశాడు. కప్పేసిన తర్వాత సార్ స్నానానికి వెళదాం అని చెప్పి వెళ్తూ ఉంటే, అమ్మో రాగి పాత్ర ఎక్కడ పెట్టానో మళ్ళీ నాకే తెలియదు కదా, వస్తే తిరిగి అంతా ఇసుకమయం, ఎక్కడ రాగి పాత్ర పెట్టాననేది గుర్తుండదు కదా. అందుకని ఏం చేశాడంటే ఒక మొక్క, చిన్న మొక్క తీసుకొచ్చి నాటాడు. అక్కడ ఎక్కడైతే రాగి పాత్ర పెట్టి ఇసుక పోశాడో అక్కడ ఒక చిన్న మొక్కను తీసుకొచ్చి చెట్టుని పెట్టాడు. పెట్టేసి ఆ మళ్ళీ స్నానం చేసి వచ్చిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ తీసుకోవచ్చు పాత్రను అనుకున్నాడు. సరే స్నానానికి వెళ్ళాడు. చాలా మంది స్నానాలు చేస్తూ ఉన్నారు, చేస్తున్నారు చేస్తున్నారు. ఈయన కూడా చేసి చేసి అన్ని అయిన తర్వాత స్నానం చేసి పాత్ర తీసుకుందామని వస్తే ఆ చెట్లు అట్లా వందలు నాటి పెట్టున్నాయి. అక్కడ వరుసగా చెట్లు చెట్టు 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 నాటి పెట్టుంది. ఇదేమిటి ఇన్ని చెట్లున్నాయి, నేను ఒక్కటే కదా నాటాను, నా పాత్ర పెట్టుకున్న చోట ఇప్పుడు నా పాత్ర ఎక్కడుంది నా పాత్ర అని చెప్పి వెతకాల్సి వస్తున్నది. ఎందుకు ఇన్ని చెట్లు ఎట్లా వచ్చినాయి అంటే అప్పుడు తెలిసింది ఆయనకి, స్నానం చేయడానికి వెళ్లే ముందు చెట్టు నాటిపోవాలి కాబోలని చెప్పి ఈయన ఈయన పాత్ర కోసం చెట్టు నాటితే ఆ జనమంతా అనుకున్నారు పాపం ఇట్లా ఓహో ప్రతివాడు చెట్టు నాటి స్నానానికి వెళ్ళాలి కాబోలని చెప్పి అందరు వరుసగా చెట్లు నాటి స్నానం చేయడానికి వెళుతున్నారు. అప్పుడు అంటాడు ఈయన, గతాను గతికో లోకహ నా లోకహ పారమార్థిక శేతౌ సైకత శేతౌ సైకత లింగేన నష్టమే తామ్రభాజన. అక్కడ ఒక శివలింగాన్ని కూడా చేశాడు ఇసుకతో, చెట్టు నాటల శివలింగాన్ని చేశాడు. శివలింగాన్ని చేసి దాని మీద కొంచెం ఆ యొక్క ఇది ఉంటుంది కదా బిల్వదళం అది పెట్టాడు, ముక్క నాటాడు. అన్ని శివలింగాలు ఉన్నాయి, అందరూ ఆ శివలింగాలు చేసి పెట్టి స్నానానికి వెళ్ళారు రామేశ్వరంలో. సేతవు సేత అంటే రామేశ్వరం. సైకత లింగేన ఇసుకతో చేసిన లింగం వల్ల నష్టం మే తామ్రభాజనం, నా రాగికి పాత్ర కాస్త పోయిందన్నాడు. గతాను గతికో లోకహ, జనాలు వచ్చి ఎందుకు చేస్తున్నామా ఏం చేస్తున్నాడని ఆలోచించరు. గతాను గతికో లోకహ నా లోకహ పారమార్థిక, జనానికి అసలు ఏమి తెలియదు. ఎవడన్నా మూర్ఖంగా చేస్తున్నాడంటే మనం చేద్దామంటాడు, ఎందుకు చేస్తున్నానరా అని చెప్పి ఆలోచించాడు. వాడేదో తామ్రము రాగి పాత్ర పెట్టుకొని పాపం అది గుర్తు కోసం శివలింగం చేసిపోతే ఇసుకతో వీళ్ళందరూ అది తెలియక శివలింగం చేసుకొని స్నానానికి వెళుతున్నారు. ఇప్పుడు వీళ్ళు శివలింగాలు చేయడం వల్ల నా పాత్ర కాస్త పోయిందే అన్నట్ట. అట్లా ఉంటుంది, మంచైనా అంతే చెడైనా అంతే జనం పిచ్చిగా పాటించేస్తారు. ఎట్లాగైతే మన పిల్లలు సినిమా యాక్టర్ని ఫాలో అవుతారు చూడండి, వాళ్ళ డ్రెస్ ఎట్లా ఉంటే అట్లా, టైట్ ప్యాంట్ అంటే టైట్ ప్యాంటు, బెల్ బాటం అంటే బెల్ బాటం. వాడెవడో ఎలిఫెంట్ యాసిస్ తెలుసుగా, బోధకాలు బోధకాలు వచ్చిందనో అప్పుడు ఏమో బెల్ బాటం ఇస్తున్నాడు, బెల్ బాటం. బెల్ బాటం అంటే పెద్దగా ఉంటుంది ప్యాంట్, ఇంకా అది ఫ్యాషన్ అయిపోయింది తర్వాత, అది ఫ్యాషన్ అయిపోయింది. బెల్ బాటం ఫ్యాషన్ అయిపోయింది, తర్వాత మళ్ళీ టై గొట్టం ప్యాంటు, తర్వాత మళ్ళీ బెల్ బాటం. ఈ మనుషులు ఎందుకు పాటిస్తారో వాళ్ళకే తెలియదు. వాడెవడో జుట్టు కత్తిరించుకోకుండా పెంచుకున్నాడని వీడు పెంచుకుంటాడు. రకరకాలు అన్నమాట ఇమిటేషన్ చేయడం అన్నమాట మనుషులు. కనుక అర్జున ఒకడిని ఇమిటేషన్ చేస్తూ ఉంటారు మంచి కానీ చెడు కానీ, కనుక నువ్వు ఆచరించాలి నాయన. యత్యత్ శ్రేష్ఠ ఆచరతి, శ్రేష్ఠులైన వాళ్ళు ఎవరైతే ఏది ఆచరిస్తారో తత్తత్ ఏవ జన ఆచరంతి, లోక తత్ అనువర్తతే. ఇతర జనాహ రెండో ఫస్ట్ లైన్లో చూడండి, తదేవ ఇతరో జనాహ ఇతరులైనటువంటి జనులు అదే పాటిస్తారు. తప్పు కానీ ఒప్పు కానీ అవన్నీ ఆలోచించరు వాళ్ళు, ఆయన చేశాడు కదా మనము చేద్దాం. స యత్ ప్రమాణం కురుతే, ఏదైతే ఆయన ప్రమాణంగా అంటే తులమానం ఫలమానంగా తీసుకుంటాడో ఆయన ఆ శ్రేష్ఠుడే పురుషుడు. వేదాన్ని ఆయన ప్రమాణంగా తీసుకుంటే అందరూ వేదాన్ని విలువిస్తారు, వేదానికి. ఓహో ఆయన వేదానికి అంత విలువిస్తున్నాడండి, కనుక మనం కూడా వేదానికి విలువనిద్దాం. ఆయన గుడికి వెళ్తాడండి, ఓహో మనం కూడా గుడికి వెళదాం. ఆయన దానాలు చేస్తాడండి, అయితే మనం కూడా దానాలు చేద్దాం. అట్లా అన్నమాట జనాలు ఆలోచిస్తారు. అందుకని అశోకుడు ఎప్పుడైతే వేదాలని విలువ ఇవ్వలేదో, ఆ జనులు కూడా, రాష్ట్రంలో ఉన్న జనులు కూడా అశోకుడు తర్వాత శాస్త్రానికి విలువ ఇవ్వలే. అశోకుడు బుద్ధమతాన్ని తీసుకున్నాడు. బుద్ధమతాన్ని తీసుకునేటప్పటికీ వేదానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. వేదాలను లెక్క చేయలే ఆయన. అందుకని జనాలు కూడా వేదాన్ని లెక్క చేయలేదు. అప్పుడు ఈ నలంద తక్షశిల యూనివర్సిటీలు ఉన్నాయి చూస్తే, వీటిని తగలబెట్టారు దేశం మిగతా వాళ్ళు వచ్చి. తగలబెడుతుంటే కూడా వీళ్ళందరూ సత్యం అంటే అహింస అహింస అని చెప్పి ఏం మాట్లాడకుండా కూర్చున్నారు. నలంద యూనివర్సిటీ అంటే అంత ఫేమస్ అప్పుడు ఆ కాలంలో. అందుకని కొంతమంది అవకాశవాదులు కొంతమంది సిద్ధాంతవాదులు ఉంటారు దేశంలో. అవకాశవాదులు అంటే తెలుసు కదా, ఏ అండకు ఆ గొడుగు పట్టేవాడు అవకాశవాది. తెలుగులో అంటాం కదా అవకాశవాది అంటే, అవకాశం వచ్చినప్పుడు ఏ పార్టీ గెలుస్తుందంటే ఆ పార్టీలోకి వెళ్తాడు వాడు అవకాశవాది. వాడికంటూ ఒక ఆదర్శం విలువలే ఉండవు. అవకాశవాది అంటే ఏముంది, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటే ఆ పార్టీలోకి జంప్ చేస్తాడు. నిన్న చూడండి కాంగ్రెస్ పార్టీలో నుంచి బీజేపీకి ఇంతమంది వచ్చారు, మళ్ళీ వాళ్ళు గెలుస్తారంటే ఆ పార్టీలోకి పోతారు, ఏ పార్టీ గెలుస్తుందంటే ఆ పార్టీలోకి వస్తారు. వీళ్ళందరూ అవకాశవాదులు అన్నమాట. ఏ అండకి ఆ గొడుగు పట్టేవాళ్ళు అవకాశవాదులు. చాలా హానికరం వాళ్ళు. వాళ్ళని నమ్మలేం అవకాశవాదులు. మాట మారుస్తూ ఉంటారు అవకాశవాదులు. అదేవిధంగా సిద్ధాంతవాదులని కొంతమంది, వాళ్ళ సిద్ధాంతమే రైట్, వాళ్ళు చెప్పిందే రైట్, వాళ్ళ మతమే గొప్ప, వాళ్ళ దేశమే గొప్ప. మరి ఏ దేశం గొప్ప కాదు, మరి ఏ మతము గొప్ప కాదు, మిగతా వాళ్ళందరూ ఇంకేం లేదు తత్తు దద్దమ్మలు అంటాడు. అది సిద్ధాంతవాదం. అట్లా హిట్లర్ అన్నమాట. హిట్లర్ సిద్ధాంతవాది. ఏం చేశాడు హిట్లర్? తను అనుకున్నదే, ఇంకా తను చెప్పిందే. జర్మనీయే గొప్ప, మేమే గొప్ప, మేమే మనుషులు, మిగతా వాళ్ళందరూ మనుషులు కాదన్నాడు. అంతటి స్థితికి వెళ్ళాడు హిట్లర్. కనుక అట్లాంటి వాళ్ళ వల్ల చాలా అపాయం దేశానికి. ఈ మావోయిస్టులు కూడా ఉన్నారు చూసారా, మావో సిద్ధాంతం అంతా కూడా అది వాళ్ళకి ప్రమాణం. అది చెప్పేది ఏమిటి, మావో సిద్ధాంతం మనకు పనికిరాదు. కనుక అట్లాంటి సిద్ధాంతాలు చెప్పేవాడు సిద్ధాంతవాది అంటాం వాళ్ళని. ఇంకా వాళ్ళు చెప్పేదే కరెక్ట్, ఇంకెవ్వరు చెప్పిన మాట వినరు వాళ్ళు. అంత మూర్ఖత్వంగా ఉంటారు సిద్ధాంతం చెప్పేవాడు. సిద్ధాంతవాది అంటాడు, అంటే తను చెప్పిందే సత్యం, మిగతా వాళ్ళంతా కరెక్ట్ కాదు. అట్లాంటి నాయకులు ఉండకూడదు. అవకాశవాదులైన నాయకులు మంచిది కాదు. సిద్ధాంతాన్ని పట్టుకొని ఆడలాడుతూ అందరి మీద ఆ సిద్ధాంతాన్ని రుద్దడం, తల మీద, అందరి తల మీద అదే ఉండాలి, అందరూ పాటించాలి, లేకపోతే చంపేస్తానంటాడు. అది ఎంత ప్రమాదం. కనుక సిద్ధాంతవాదం కూడా మంచిది కాదు. మరి ఎవరు మంచిదంటే న్యాయవాదం, న్యాయంగా ఉండాలి. ఆ లక్షణాలు ఉన్నవాడు అర్జునుడు. వేదాన్ని ప్రమాణంగా, కృష్ణ పరమాత్మని గురువుగా తీసుకొని ఏది తనకు నాయకత్వం వహించాలని ఉండదు. జనులు నాయకుడిగా ఇతను ఎన్నుకుంటారు. నేను నాయకుడిని, మీరు నన్ను అందరూ ఎన్నుకోండి అని చెప్పడు. నిజమైన నాయకుడు నేను నాయకుణ్ణి, మీరందరు నన్ను ఎన్నుకోండి, మిమ్మల్ని అందరినీ నేను పరిపాలిస్తానని చెప్పడు. నిజమైన నాయకుడు ప్రజలే ఇష్టపడి మీరే మాకు నాయకులుగా ఉండాలి అని కోరుకుంటారు. అప్పుడు ఇతను మీకు కావాలంటే నేను పనిచేస్తానంటాడు. అది నిజమైన నాయకుడు అంటే. తాను నాయకుడని కూడా అనుకోడు అసలు. నేనేదో అందరికీ సేవ చేస్తున్నానని కూడా అనుకోడు. అది నిజమైన నాయకత్వం అంటే. అర్జునుడికి ఆ లక్షణాలు ఉన్నాయి. తన గొప్పతనం తనకు తెలియదు. ఏ నాయకుడు, నిజమైన నాయకుడికి తన గొప్పతనం తనకు తెలియదు. ప్రజలు అతని గొప్పతనాన్ని గ్రహించి నాయకుడిగా వెన్నుకుంటే అప్పుడు నాయకుడిగా ఉంటాడు. కానీ అప్పటికీ కూడా నేను నాయకుణ్ణి, నేను చేస్తున్నాను అనే భావన ఉండదు అతనికి. అది నిజమైన నాయకుడు అంటే. అట్లాంటి నాయకులు కావాలి మనకి ఇప్పుడు మన దేశానికి. అందుకని నిజమైన నాయకుడు ఏమిటి, ప్రజలు నువ్వు కావాలి మాకు అంటారు. ఇప్పుడు నరేంద్ర మోడీ చూడండి, ఆయన పేరు చెప్తే చాలు జనమంతా కూడా మీరే కావాలి మాకు అంటారు. జనాన్ని హృదయాన్ని నిలిచిపోవాలి నాయకుడు అంటే. తాను నాయకుడుగా అని చెప్పుకోకూడదు, ప్రజలు నాయకుడిగా ఎన్నుకోవాలి. అలా ప్రజెంట్ ఎగ్జాంపుల్ ఒక నరేంద్ర మోడీ గారే. ఆయన తాను నాయకుడు కావాలి చూపించుకోవాలని ఎన్నుకోడు, తాను ప్రజల కోసం, ప్రజలు వాళ్ళ క్షేమమే నాకు కావాలి, నా దేశ క్షేమం కావాలి అని కోరుకునేవాడు నిజమైన నాయకుడు అంటే. అంతేగాని స్వార్థంతో పేరు కోసం ప్రఖ్యాతుల కోసం చేసేవాడు కాదు నాయకుడు. కనుక అర్జున, నువ్వు సరి అయినటువంటి నాయకుడివి, నీకు ఆ లక్షణాలు ఉన్నాయి, నిన్నందరూ ఫాలో అవుతారు. కనుక నువ్వు సరిగా చేయకపోతే దేశానికి నష్టం, ప్రజలకు నష్టం అన్నాడు. యత్ యత్ శ్రేష్ఠ ఆచరత్. ఇక్కడ శ్రేష్ఠ అంటే శాస్త్రం ప్రకారం, శృతి స్మృతి ధర్మశాస్త్రం, శృతి వేదం, స్మృతి ధర్మశాస్త్రం. ఈ శృతి స్మృతుల కంటే కూడా శ్రేష్ఠ పురుషుడు కూడా శాస్త్రంతో సమానం. కనుక శాస్త్రం చెప్పినట్లయినా పాటించాలి, ధర్మశాస్త్రంలో చెప్పినట్లుగా పాటించాలి. ఇవి కూడా లేదంటావా, నీకు తెలియకపోతే ఒక శ్రేష్ఠ పురుషుడు ఎలా జీవిస్తున్నాడో అలా జీవించాలి. అందుకని నిజమైన శ్రేష్ఠులు ఎవరు తెలుసా, ముఖ్యంగా ముగ్గురు. మొదటి మనం ఫాలో అవ్వవలసినటువంటి, అనుసరించవలసిన వ్యక్తి అమ్మ. మన తల్లే మనకు మొదటి గురువు, తల్లే మనకు నాయకురాలు, మన తల్లే మనకు ధర్మాన్ని, నీతి, సంస్కృతిని నేర్పేది, తర్వాత తండ్రి. అందుకనే బిడ్డ చూసారా తల్లి దగ్గరికే వెళ్తాడు ఎక్కువసేపు, అసలు తండ్రి దగ్గరికే పోడు చాలా రోజుల వరకు, చాలా నెలల రోజుల తర్వాత కూడా, సంవత్సరం 2 సంవత్సరాల వరకు కూడా తండ్రి దగ్గరికి పోడు. తల్లి తల్లి తల్లి. అందుకని తల్లి ఉగ్గుపాలతో ధర్మాన్ని బోధించాలి, కథలు చెప్పాలి. తల్లి ఎలా ఉంటే పిల్లవాళ్ళు అలా ఉంటారు, తల్లి ఎలా మాట్లాడితే, తల్లి ఎలా చూస్తే, తల్లి ఎలా ప్రవర్తిస్తే అలా చేస్తారు. అందుకని చూసి నేర్చుకుంటారు పిల్లలు, వాళ్ళకి చెబితే అర్థం కాదు, చూసి నేర్చుకుంటారు. అందుకని తల్లి మొదటి గురువు. రెండు తండ్రి, తర్వాత పిల్లలు తండ్రి దగ్గరికి వెళ్తారు కొంచెం ఎదిగిన తర్వాత. తండ్రి పొద్దున్నే లేచి పూజ చేస్తూ ఉంటే గంట వాయిస్తుంటే పిల్లవాడు కూడా కూర్చొని గంట వాయిస్తాడు, పూజ చేస్తాడు. తండ్రి ఉదయాన్నే చక్కగా మంచి పారాయణం చేస్తుంటే పిల్లలు కూడా పారాయణం చేస్తారు. తండ్రి స్మోక్ చేస్తూ ఉన్నాడు అనుకో, వాడు కూడా అదే నేర్చుకుంటాడు. అంటే స్నానం చేయకుండా, ఏం చేయకుండా, టిఫిన్లు తింటూ, కాఫీలు తాగుతుంటే పిల్లలు కూడా అదే చేస్తారు. రేపు తండ్రి ఏం చేస్తే అదే చేస్తారు పిల్లలు కూడా. కనుక తండ్రి చక్కగా ఉంటే, పద్ధతిగా భక్తి, దైవ చింతన, ధర్మం ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే పిల్లలు కూడా అట్లాగే ఉంటారు. ఎందుకంటే పిల్లలకి ఎలా చెప్పగలుగుతాం మంచి ధర్మం అనేది మనం ఆచరిస్తే వాళ్ళు చేస్తారు. మనం రోజు దైవ పూజ చేస్తే ఇంట్లో పిల్లలకి దైవ పూజ, దైవ భక్తి వస్తుంది. అలా రెండవ గురువు తండ్రి, తర్వాత మూడవ గురువు ఆచార్యుడు, మనకు విద్య నేర్పేటటువంటి గురువు, మనల్ని సన్మార్గంలో నడిపించే గురువు. కనుక తల్లి తండ్రి గురువు. జనకుడు అన్నట్ట యాజ్ఞవల్కుల వారితో, మీరు చెప్పే విద్య ఎలా నమ్మటం, ఇది పరమశ్రేష్టమైనటువంటి విద్య, దీన్ని మించినది లేదు, మీరు చెప్పేదే చాలా గొప్పదని ఎలా మాకు తార్కాణం, మేము ఎలా నమ్మాలి అని అంటే, అప్పుడు యాజ్ఞవల్కుడు అన్నాడు, చెప్పాట ఒక మాట చెప్పాడు ఆయన. ఒక మహర్షి ఇలా చెప్తాడు, ఎవరైతే యథా మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ భవతి, యథా మాతృమాన్ భవతి పితృమాన్ భవతి ఆచార్యవాన్ భవతి తథా తత్ జైవలిహి ఆహా. జైవలి అనే మహర్షి చెప్పాడట, ఆహా ఏమని చెప్పాడట, ఎవరైతే తల్లి కరుసన్నంలో పెరుగుతాడో చిన్నప్పుడు, అంటే తల్లి ప్రేమకు పాత్రుడవుతాడో, చక్కగా తల్లి యొక్క మార్గదర్శనంలో పెరుగుతాడో, తర్వాత ఎవరైతే తల్లి తర్వాత తండ్రి మార్గదర్శనంలో మంచి సంస్కృతితో పెరుగుతాడో, తర్వాత ఎవరైతే ఆచార్యవాన్ భవతి మంచి గురువు దగ్గర శుశ్రూష చేస్తూ చక్కగా గురువు దగ్గర అన్ని నేర్చుకుంటాడో, ఆ వ్యక్తి మాట్లాడే మాట, నేర్పే విద్య ఉత్కృష్టమైనది, గొప్పది అన్నాడు. ఆ వ్యక్తి చెప్పే పలుకులు, ఆ వ్యక్తి చెప్పేటటువంటి విద్య దానికి తిరుగులేదన్నాడు. కనుక నేను యాజ్ఞవల్కుడు చెప్తున్నాడు, అట్లా తల్లి తండ్రి గురువుల దగ్గర నేను పెరిగిన వాణ్ణి, నా విద్యలో ఎటువంటి లోపం ఉండదన్నాడు. ఎందుకంటే జైవలి మహర్షి చెప్పాడు, తల్లి తండ్రి గురువు దగ్గర పెరిగిన వాళ్ళు ఉన్నతులవుతారు, గొప్పవాళ్ళు అవుతారు. వాళ్ళు తల్లి తండ్రి గురువు వీళ్ళ యొక్క కనుసన్నంలో, వాళ్ళ యొక్క మార్గదర్శనంలో ధర్మంగా పెరిగే పిల్లలే చక్కగా వాళ్ళు మంచి వాళ్ళు అవుతారు. వాళ్ళు ఏది మాట్లాడినా కూడా అది చక్కగా ఉంటుంది అన్నారు జైవలి. కనుక నేను అలా పెరిగిన వాణ్ణి యాజ్ఞవల్కుడు చెప్పుకున్నారు. కనుక నేను ఆచార్య మాతృమాన్ పితృమాన్ ఆచార్యమాన్, కనుక నా యొక్క విద్యా బోధనలో కూడా ఎటువంటి లోపం ఉండదు అన్నాడు. చూడండి ఎంత గొప్ప విషయం అది. జైవలి ఆహా అన్నాడు. అదేవిధంగా కనుక అర్జున నువ్వు యత్ ప్రమాణం కురితే, ఏదైతే వీళ్ళు ప్రమాణంగా తీసుకుంటారో, ప్రమాణం అంటే కొలమానంగా, కొలమానం అంటే ఏమిటి, ఇది ఇలా చెయ్యాలి, ఈ విధంగా చెయ్యాలి అని వాళ్లకు ఒక కొద్ది ఉంటుంది శాస్త్రం, ధర్మశాస్త్రం. ఆ శాస్త్రం ప్రకారంగా వాళ్ళు ఏది తీసుకుంటే అదే తీసుకుంటారు ప్రజలు కూడా. యథా రాజా తథా ప్రజా అన్నారు. దానికి కూడా ఒక శ్లోకం ఉంది, రాజానాం రాష్ట్రజం పాపం. రాజు చేసిన పాపం రాజుకి, ప్రజలు చేసిన పాపం రాజుకు వస్తుందిట. రాజానాం రాష్ట్రజం పాపం అంటే రాష్ట్రజం అంటే జనులు, ఈ జనులు చేసినటువంటి పాపం ఏదైనా ఉంటే అది రాజుకే వస్తుందిట. ఎందుకంటే రాజును చూస్తే కదా జనులు జీవిస్తారు. రాజానాం రాష్ట్రజం పాపం, రాజు పాపం చేస్తే రాజపాపం పురోహితం. రాజపురోహితుడు ఉంటాడు కదా, ఆయనే కదా నడిపించేది రాజుని. వశిష్ఠ మహర్షి రాముల వారిని నడిపించేవాడు. కనుక రాజపాపం పురోహితం, ఒకవేళ రాజు కనుక ఏదైనా పాపం చేశాడంటే ఆ పాపం ఎవరిదిరా, ఎవరికి వెళుతుందిరా అంటే పురోహితుడికి వెళుతుంది. భర్తారం స్త్రీకృతం పాపం, ఒక స్త్రీ ఇంట్లో గృహిణి తప్పు చేసింది అంటే, పొరపాటు చేసిందంటే ఆ తప్పు ఎవరికి వెళుతుంది అంటే భర్తకే వెళుతుంది పాపం. భర్తారం స్త్రీకృతం పాపం అన్నారు. భర్త చేసిన తప్పు భార్య చేసిన తప్పు భర్తకి వెళుతుంది, భర్త చేసిన తప్పు భార్యకి రాదు. ఎందుకంటే భర్త కూడా గురువు లాంటి వాడు కదా భార్యకి. అందుకని భార్య తప్పు చేసిందంటే భర్తే కారణం. భర్తారం స్త్రీకృతం పాపం శిష్య పాపం గురువు వ్రజే. శిష్యుడు కనుక తప్పు చేశాడంటే ఆ పాపం గురువుకి వెళుతుందట. శిష్యుడు తప్పు చేస్తే ఆ పాపం గురువుకి వెళుతుంది. ఎందుకంటే గురువు దగ్గరే కదా మెలిగాడు, గురువు వల్లనే కదా అన్ని నేర్చుకున్నాడు. శిష్యుడు తప్పు చేస్తున్నాడంటే ఆ పాపం ఎవరిదిరా అంటే గురువుకుట. అది రాజానాం రాష్ట్రజం పాపం, రాజపాపం పురోహితం, భర్తారం శ్రీకృతం పాపం, శిష్య పాపం గురువు వ్రజేత్ అన్నాడు. ఇట్లా నలుగురి పాపాలు. అందుకని మనం ఎవరిని ముందు పెట్టుకోవాలి మనస్సులో గొప్పవాళ్ళని. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ, ఇంకా చెప్పారు శృతి స్మృతి ఇట్లాంటి ధర్మశాస్త్రాలు తెలియకపోతే నీకు ఈ శ్రేష్ఠ పురుషులు ఉన్నారు వాళ్ళని ఆచరించన్నాడు. ఒకవేళ శ్రేష్ఠ పురుషులు కూడా ఎప్పుడైనా తప్పు చేస్తే గొప్పవాళ్లేనండి వాళ్ళు, పాపం ఏదో బలహీనత, తప్పు చేశారనుకోండి అప్పుడు ఏం చేయాలి. వాళ్ళన్నారు గొప్పవాళ్ళందరూ ఆ గురువు గారు ఏమన్నారు తెలుసా, యథాతే అలూక్షా ధర్మ కామాస్తు యథాతే తేషు వర్తేరన్ తథాతేషు వర్తేథాః. అంటే ఆ గురువులందరూ చెప్పారట, నాయన మీరు మమ్మల్ని శిష్యులకి మమ్మల్ని పాటిస్తున్నారు, మీరు మమ్మల్ని అనుసరిస్తున్నారు, మేము చేసే మంచిది మాత్రం అనుసరించండి, మేము చేసే చెడు మాత్రం అనుసరించమాకండి నాయన అన్నట. అనూక్ష ధర్మ కామాస్తు, మేమేమైనా ధర్మం చేస్తే మంచి చేస్తే అది మాత్రం పాటించండి. గురువు గారు చెప్తారట శిష్యుడికి, ఒరే శిష్యుడా నేనేదన్నా తప్పు చేస్తుంటే నా దగ్గర ఏదన్నా బలహీనత ఉంటే అది పాటించవాకురా, అది నేర్చుకోవాకు, నువ్వు మంచి మాత్రం నేర్చుకో నాయన నా దగ్గర అన్నాడు. అంత నిజాయితీగా ఉండేవాళ్ళు గురువులు, అంత నమ్మకస్తుకులుగా ఉండేవారు గురువులు. అంటే అట్లా ఉంటారు. ఏం దాచిపెట్టుకోకుండా పొరపాటు ఏదైనా ఉంటే నాయన అవి పాటించవాకురా అని అంటారు. అట్లా చెప్పుకున్నారు, ఉపనిషత్తులోనే చెప్పబడింది తైత్రీయ ఉపనిషత్తులో. కనుక ఒక వ్యక్తి దగ్గర మంచి నేర్చుకోవాలి కానీ చెడు నేర్చుకోకూడదు మనం. కానీ త్వరగా మనిషి చెడును పట్టుకుంటాడు. ఎట్లాగైతే విశ్వామిత్రుడు దుర్వాసుడు అనగానే మనకు చెడే గుర్తుకొస్తుంది, విశ్వామిత్రుడు మేనకే గుర్తుకొస్తుంది. ఆయన మేనకలో మోహంలో పడిపోయినాడు విశ్వామిత్రుడు అంటాం. విశ్వామిత్రుడు గాయత్రి మంత్రాన్ని కనుక్కున్నాడు. ఆయన ఎంత గొప్పవాడు విశ్వామిత్రుడు! నువ్వేమన్నా కనుక్కున్నావా? విశ్వామిత్రుడు చేసినటువంటి గొప్ప విషయాన్ని తెలుసుకోవచ్చు కదా. ఆయనకి మేనక మీద మోహం వచ్చింది, అదెందుకు ఆలోచన? కనుక మనుషులు గొప్పదాన్ని విషయాన్ని గ్రహించరు. అదేవిధంగా దుర్వాసుడు అనగానే మనకు కోపం గుర్తుకొస్తుంది. దుర్వాసుడు అంటే ఎవరికి దుర్వాసుడికి ఉన్నంత కోపం ఉంది వీడికంటాం. దుర్వాసుడికే కోపం ఉంటే నాకు ఉండకూడదా అని అంటాడు. అట్లాంటివి ఎందుకు పోల్చుకోవడం? దుర్వాసుడు ఎంతో గొప్ప మహర్షి, ఎంతో గొప్ప తపస్సంపన్నుడు. అటు మంచి నేర్చుకోవచ్చు కదా. కనుక మంచినే చోట నేర్చుకోవాలి అవతల వాళ్లల్లో. బలహీనత ఉన్నది వాడిలో అని చెప్పి నువ్వు చెప్పుకుంటూ ఉంటే వాడి బలహీనత నువ్వు నేర్చుకుంటే నువ్వు పతనమైపోతావు. ఎందుకు బలహీనత తప్పునే చూడాలి అవతల వ్యక్తిలో? అవతల వ్యక్తిలో గుణాన్ని చూడు, దోషాన్ని చూడవాదు. కానీ జనులు త్వరగా చెడునే చూస్తారు. గుణాన్ని మాత్రమే చూసి నేర్చుకునే వాళ్ళంటే ఎంతో సంస్కారం ఉండాలి వాళ్ళకి. అందుకే నేను స్కూల్లో పనిచేసేటప్పుడు పూర్వాశ్రమంలో పిల్లలకి చెప్పేదాన్ని, 40 మంది పిల్లలు ఉంటే 40 మంది దగ్గర నువ్వు ఏ మంచి గుణం చూశావు రాయి, పేరు రాసి ఆ గుణం రాయి అని చెప్పేదాన్ని. 40 మంది ఉన్నారు కదా క్లాసులో నీ ఫ్రెండ్స్, వాడి పేరు రాసి వాడిలో నువ్వు మంచి గుణం ఏం చూసావు అది రాయి. అట్లా 40 మంది పిల్లల పేర్లు రాసి 40 గుణాలు రాయి, మంచి గుణాలు. అవన్నీ తలుచుకో, నువ్వు నీకన్నీ వచ్చేస్తాయి. ఆ వాడిలో ఒక్క చెడు గుణం ఉన్నా కూడా అది రాయొద్దు, చూడద్దు. అందుకే కృష్ణ పరమాత్ముడు అడిగాడు, మంచి మనిషిని తీసుకురా అని అడిగాట దుర్యోధనుణ్ణి. ఒక్క మంచి వ్యక్తిని తీసుకురా అని అడిగాట దుర్యోధనుణ్ణి కృష్ణ పరమాత్మ. ఆ యుధిష్ఠిరుడికి ఏమో ఒక చెడ్డ వ్యక్తిని తీసుకురా అన్నట. సరే ఇద్దరు వెళ్ళారు తీసుకురావడానికి. వెళితే దుర్యోధనుడికి వచ్చి చెప్పాట, నాకు ఒక్క మంచి వ్యక్తి కనపడలేదన్నట, నాకు ఒక్క మంచి వ్యక్తి కూడా కనపడలేదు తీసుకురావడానికి అన్నట దుర్యోధనుడు. యుధిష్ఠిరుడు వచ్చేమన్నాడు, నాకు ఒక చెడ్డ వ్యక్తి కనపడలేదు తీసుకురావడానికి అన్నట. ఎలా తీసుకొచ్చేది, నాకు అందరూ మంచి వాళ్ళుగానే ఉన్నారు. అంటే ఏమిటి అర్థం చూడండి, మంచిని చూసేవాడికి అందరూ మంచి వాళ్ళుగానే కనపడతారు, చెడుని చూసేవాడికి చెడ్డవాళ్లే కనపడతారు. అందుకని మన జీవితం బాగుపడాలి అంటే మనం గొప్పవాళ్ళని మంచివాళ్ళని ధర్మాత్ములని వాళ్ళని ఉదాహరణగా తీసుకోవాలి. కానీ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు కాదు, ఇప్పుడున్న నాయకులు ఇప్పుడున్న ధనవంతులు కాదు మనకు ఉదాహరణ. మోడల్స్ అంటారు కదా, మోడల్, ఆయన మోడల్ అండి, ఈయన మోడల్ అండి అన్నాడు. మన పిల్లలకి ఎవరండి మోడల్? హనుమంతుడు ఆయన మిస్టర్ యూనివర్స్, కండలు తిరిగి ఉంటాడు హనుమంతుడు తెలుసా. ఆయన ఉదాహరణగా ఉండాలి పిల్లలకి. ఎంత తెలియగలవాడు, ఎంత జ్ఞాని హనుమంతుడు, ఎంత శక్తి ఉన్నది ఆయనకి. అట్లాంటి వాళ్ళు హీరోగా ఉండాలి, వాళ్ళ గురించి చెప్పాలి మనం. లక్ష్మణుడు ఎంతటి గొప్పవాడు అంటే స్త్రీని ఎంత గౌరవంగా చూసేవాడు అనేది దానికి తార్కాణం లక్ష్మణుడు. మాతృవత పరదారేషు అన్నాడు, ఇతరుడు స్త్రీలను తల్లిలాగా భావించన్నాడు. నీ భార్య తప్ప అందరు స్త్రీలు నీకు తల్లితో సమానం. పరద్రవ్యాన్ని లోష్టవత్ అన్నాడు, ఇతరుల ధనం నీ దగ్గర ఉంటే మట్టిలాగా భావించన్నాడు. అది ధర్మం అంటే, మన దగ్గర ఇతరుల డబ్బు ఉంటే అది ఆహా అందుకుంటాడు ఇప్పుడు వాడు, ఆ డబ్బు ఉంటే అది మట్టితో సమానం అన్నాడు ఇతరుల డబ్బు. అలా ఉండాలి, ఒక స్త్రీని ఎంత గౌరవించాలి అనేది లక్ష్మణుడు చెప్తాడు. రాముని వారు అడుగుతారు, లక్ష్మణ ఆ జటాయు దగ్గర అన్ని నగలు దొరుకుతాయి కదా వీళ్ళకి, సుగ్రీవుడు వీళ్ళకి సీతమ్మ వారి నగలు దొరికినప్పుడు మూట వదిలిపెడుతుంది ఆ పర్వతం దగ్గర, ఆ మూటను తీసుకొచ్చి సుగ్రీవుడు చూపిస్తాడు. ఇందులో సీతమ్మ వారి ఏమైనా నగలు మీకు గుర్తుపడతారా అని చూపిస్తే రాముని వారికి కళ్ళమ్మ నీళ్లు వచ్చి కళ్ళు కనపట్టల, నేను సరిగ్గా చూడలేకపోతున్నాను ఈ ఆభరణాలు, ఎందుకంటే సీత కోసం ఏడుస్తున్నాడు ఆయన. అప్పుడు లక్ష్మణుడు అడుగుతాడు రాముని వారు, లక్ష్మణ నువ్వైనా చూసి చెప్పు, వదిన గారి ఆభరణాలా ఇవేని అడుగుతాడు రాముని వారు లక్ష్మణుడు. చూడమంటే లక్ష్మణుడు అంటాడు, నజానామి కేయూరం నజానామి కంకణం, నేను ఆ అమ్మ సీతామ్మవారి యొక్క కేయూరాలు అంటే చేతులకు పెట్టుకునేటటువంటి గాజులు ఇట్లాంటివన్నీ ఆభరణాలు, తలలో పెట్టుకునేటువంటి భుజాలకు పెట్టుకునే ఆభరణాలన్నీ నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదన్నాడు. ఈ తలలో పెట్టుకునే నూపురాలు ఇవన్నీ కూడా నాకు తెలియదన్నాడు, ఎందుకంటే నేను ఎప్పుడూ ఆవిడ పాదాలే కదా చూసేవాడిని, ఆమె పాదమే చూస్తాను తప్పితే నాకేమీ తెలియదు, పాదం గొలుసులు ఏమన్నా ఉంటే కనుక్కుంటా నేను అన్నాడు. పాదానికి పట్టీలు పెట్టుకుంటారు కదా, ఆ పట్టీలు ఏదైనా ఉంటే నేను గమనించగలను అన్నాడు, కానీ మిగతా ఆభరణాలు నేను గమనించలేనన్నాడు. ఎంత గొప్పటి ధర్మం చూడండి. ఆ రామాయణంలో వాల్మీకి వారు రాస్తారు అట్లాంటి ధర్మం నేర్పారు, అంతటి గొప్పవాడు. అదేవిధంగా హనుమంతుల వారు కూడా సీతాదేవిని వెతకడానికి వెళతాడు లంకా నగరం. వెళ్ళినప్పుడు ఆ స్త్రీలకో సీత కోసం వెతకాలి కదా, ఎక్కడెక్కడ స్త్రీలుంటే అక్కడంతా చూస్తున్నాడు, సీతామ్మవారో సీతామ్మవారా సీతామ్మవారా. రాత్రిపూట వెళ్ళాడు, అందరు నిద్రపోతున్నారు ఆడవాళ్ళు ఆ లంకా నగరంలో. నిద్రపోతుంటే ప్రతి చోటకి వెళ్ళి స్త్రీలు నిద్రపోతుంటే చూస్తున్నాడు. అయ్యో హనుమంతుడు అనుకున్నాడు, ఇదేమిటి ఇట్లా చూస్తున్నాను, వీళ్ళందరి వైపు చూడాల్సి వచ్చిందే, ఎంత తప్పు చేస్తున్నాను నేను, స్త్రీలందరు నిద్రపోతుంటే నేను ఇట్లా వచ్చి చూడవచ్చా, చూడకూడదు, తప్పు చేస్తున్నాను అనుకున్నాట. ఎవరు హనుమంతుల వారు అనుకోని మళ్ళీ మనసులో సమాధానం పడుతున్నాట, నేను ఊరికే చూడటం లేదు కదా అందరినీ, సీతామ్మవారిని చూడటం కోసం కదా చూస్తున్నాను, సీతామ్మవారి కోసం కదా వెతుకుతున్నాను, కనుక నా మనస్సులో ఎటువంటి దురభిప్రాయం లేదు, కనుక నేను చూసినా తప్పు లేదు అనుకున్నట్ట. అంటే నీ యొక్క మనస్సు నువ్వు చేసే పని ఏదని కాదు, నీ యొక్క అభిప్రాయం దాని మీద ఎంత ఎటువంటి అభిప్రాయం ఉన్నదనేది ముఖ్యం. కనుక నాకు చెడు అభిప్రాయం లేదు, సీతామ్మవారి కోసం వెతుకుతున్నాను. తర్వాత అనుకున్నట్ట, అయినా సీతామ్మవారు ఇక్కడ ఎందుకు ఉంటుంది, ఈ యొక్క ఈ ప్యాలెస్లో భవంతుల్లో ఉంటుందా సీతామ్మవారు నా పిచ్చి కానీ అనుకున్నట్ట. ఇలా వెతికి 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 తర్వాత అనుకున్నట్ట, నేను ఇంత కష్టపడుతున్నాను సీతామ్మవారు తెలియడం లేదే అనుకొని తర్వాత తెలిసింది హనుమంతుడికి పొరపాటు, తాను చేసిన పొరపాటు, రాముల వారిని తలుచుకోలేదు. నేను చేస్తున్నాను ఈ కార్యం అనుకుంటున్నాడే కానీ రాముల వారిని తలుచుకోపోయేటప్పటికీ పని జరగడంలా. అప్పుడు తెలిసింది నేను రాముల వారిని మర్చిపోయినాను, అందువల్ల నా పని నా కార్యం నెరవేరడం లేదు అనుకొని నమోస్తు రామాయ సలక్ష్మణాయ అని చెప్పి మనసులో తలుచుకున్నట్ట. రాముల వారిని లక్ష్మణ సీతా సమేత రాముల్ని తలుచుకోగానే అప్పుడు సీతాదేవి అక్కడ అశోక వృక్షం క్రింద ఉన్నది తెలిసింది. అందుకని భగవంతుడి సహాయం లేకుండా మనం ఏం తెలుసుకోలేము, భగవంతుడి సహాయం ఉంటేనే జరుగుతుంది. కనుక ఇటువంటివన్నీ మనకు కథలు చెప్తారు, ఇట్లాంటి జీవిత గాథలు వింటే కదా మనందరికీ మన పిల్లలకి మంచి మార్గం సత్ప్రవర్తన తెలుస్తుంది. కనుక హనుమంతుడు ఎంతటి గొప్పవాడు, ఎంతటి ధర్మబుద్ధి, ఎంత వాక్చాతుర్యం, ఎంతటి మేధస్సు, ఎంతటి దైవభక్తి, సేవాభావం అన్నీ ఉన్నాయి హనుమంతుడిలో. కనుక మన పిల్లలకి మంచి ఉదాహరణ ఉండాలి ముందు, వాళ్ళ ముందు రామాయణ భారత భాగవతాల్లో కథలు వాళ్ళు వింటూ ఉంటే వాళ్ళు చక్కటి మార్గంలో సంస్కృత పురుషులుగా మారుతారు, లేకపోతే ప్రాకృత పురుషులుగా అవుతారు. రాగ ద్వేషాలతో కోపతాపాలతో పెరిగితే ప్రాకృత జీవనం అని అర్థం, అంటే ప్రకృతి సహజంగా బతుకుతున్నారు అని అర్థం. అలా కాకుండా ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు, ఏది ధర్మం ఏది అధర్మం అది తెలిసి చేస్తే నేను సంస్కృత పురుషుణ్ణి, సంస్కృత స్త్రీని, అంటే సంస్కరింపబడినటువంటి అని అర్థం. అందుకని రామాయణ భారతంలో ఆ ఒక కథ చదువుతూ ఉంటే ఆ కథలో ఉన్నటువంటి దానిలో వెనకాల ఉన్నటువంటి గొప్ప భావన మనకు మనసులో పదిలం కావాలి, సమయాన్ని వినియోగించాలి వాటికి. ఎంతసేపటికి శరీరము వస్త్రాలు అలంకరణను ఆభరణాలు చూసుకుంటూ ఉంటే ఇక్కడ బుద్ధిలో మంచి విషయాలు నేర్చుకోవాలి కదా. అందుకని చిన్నప్పుడే బీజం నాటాలి. కనుక ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా యద్యత్ ఆచరతి శ్రేష్ఠ తత్తత్ ఏవ ఇతర జనః సయత్ ప్రమాణం కుర్తే లోకః ప్రజలు తదేవ అనువర్తతే ప్రజలు కూడా అదే అనువర్తిస్తారు. అందుకని ఒకవేళ మనిషి ఏదైనా పొరపాటు చేసినా కూడా ఆ పొరపాటును చూడొద్దు, అది ఆలోచించవద్దు, ఆ వ్యక్తిలో ఉన్న మంచి గుణాన్ని మాత్రమే తీసుకోండి. అది తర్వాత శ్లోకం 22వ శ్లోకం.
నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి.
ఇరవై రెండు నుంచి 25 వరకు క్షత్రియుడు చేయవలసిన స్వధర్మం ఏమిటి చెప్తున్నారు. అర్జున, ఇంతెందుకు నన్ను చూడొచ్చు కదా, నన్ను చూసి నేర్చుకో, నన్ను చూసి అనుసరించవచ్చు కదా. నేను అతి కృష్ణ పరమాత్మ జ్ఞాని, పరమాత్ముడు జ్ఞానస్వరూపుడు, సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు, జ్ఞానం ఉన్నవాడు, అన్నీ తెలిసినవాడు. అటువంటి నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడు, రాయవారానికి వెళ్ళమంటే వెళ్ళానా, వాళ్ళ సందేశం తీసుకొచ్చానా, నువ్వు వచ్చి నన్ను నాకు రథానికి సారథి చేయమంటే సారథి ఉండమంటే ఉన్నానా, బాణాలన్నీ నాకు వచ్చి తగులుతాయి, ముందు నీకంటే కూడా నా మీద కదా పడతాయి, దానికి ఒప్పుకున్నానా. నేను ఏం చేస్తున్నాను రోజు, నీ గుర్రాలను కడుగుతున్నా రోజు, నీ రథాన్ని తుడుస్తున్నా, గుర్రాలను కడుగుతున్నా, నాకెందుకయ్యా ఈ పని అంతా, అసలు నువ్వు అడిగావనే కదా చేస్తున్నాను, నాకేం పొందాల్సిన పని ఏం లేదు కదా, ఏం చేయాల్సిన పని లేదు. నమే కర్తవ్యం అస్తి అర్జున, హే పార్థ, పార్థ కర్తవ్యం మే న అస్తి, నాకు ఇది చెయ్యాలి, చెయ్యవలసినటువంటి తప్పనిసరిగా చెయ్యాలి అనేటువంటిది ఏది లేదురా అర్జున అని చెప్తున్నాడు. త్రిషు లోకేషు కించిన, ఈ మూడు లోకాల్లో కూడా నేనేమి చెయ్యాలి, ఒక పొందాలి అని నాకేమీ లేదు, అయినా నీకోసం చేస్తున్నాను. ఇది ఎలా చేస్తున్నాను, ఎట్లా చేస్తున్నాను, ఎంత రెస్పెక్ట్గా చేస్తున్నాను, గౌరవంగా చేస్తున్నాను. నాన్ అవాప్తం అవాప్తవ్యం, అవాప్తవ్యం నాస్తి అనవాప్తవ్యం న అస్తి, అంటే పొందవలసినది లేదు. అవాప్తవ్యం అంటే పొందవలసినది కానీ, అనవాప్తవ్యం ప్రాప్తము కానిది కానీ, ఏదైనా పొందలేదు అనేది లేదు. నేను పొందలేనిది లేదు, నేను పొందవలసినది లేదు. ఇంకా నాకెందుకు, నేను ఎందుకు చేయాలి, అయినా చేస్తున్నానా లేదా, నన్ను చూసి నేర్చుకోవచ్చు కదా నువ్వు. నాకేమైనా చిత్తశుద్ధి కావాలా, నాకేమైనా జ్ఞానం పొందాలా, నేనేమైనా రాజ్యాన్ని పొందాలా, మూడు లోకాలకి నేనే అధిపతిని అయినప్పటికీ కూడా నేను ఆ రాజసూయ యాగంలో ఇస్తరులన్నీ ఎత్తాడట కృష్ణ పరమాత్మ. రాజసూయ యాగంలో అందరు చిన్న ఎంగిలి ఇస్తరి ఉంటుంది సార్, అదంతా ఎత్తి తుడిచాడట, అన్ని పనులు చేస్తాడు. ఎంతమందికి ఎంత సేవ చేశాడు చిన్నప్పటి నుంచి కృష్ణ పరమాత్మ. ఆయనకి అవసరం ఏంటి, అదే చెప్తున్నాడు, నన్ను చూసి నేర్చుకోరా అంటున్నాడు. ఎంత కాన్ఫిడెంట్ చూశారా, అంటే కాన్ఫిడెన్స్ ఉండాలి, నమ్మకం ఉండాలి. మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకోకూడదు. మరి చాలా మంది వాళ్ళని వాళ్ళు తక్కువగా అంచనా వేసుకుంటారు, నేనా, నేను ఎందుకు పనికి రాను, నాకు అది లేదు ఇది లేదు, అట్లా తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటే బలహీనుడు అయిపోతావు. తక్కువ అంచనా వేసుకోకూడదు. కృష్ణుడు చూడండి తనను ఎలా అంచనా వేసుకుంటున్నాడు, అది నమ్మకం. తన మీద తనకు నమ్మకం ఉండాలి, తనకు తెలిసిన దాని మీద తనకు నమ్మకం ఉండాలి, అది ఆత్మగౌరవం అంటారు దాన్ని. అహంకారం గర్వం వద్దు, తనకు తెలిసినది ఏదో తనకు తెలుసు. వినయంగానే ఉంటాడు కృష్ణ పరమాత్మ చూడండి, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, చిరునవ్వుతూ ఉంటాడు. ఏమి పొందాలి ఏమి చెయ్యాలని లేదు. వెన్న కాజేసినా కూడా అందరికీ పెట్టేవాడు కానీ ఆయనే తినేవాడు కాదు. వెన్నంతా దాచిపెట్టుకుంటూ ఉంటే వీళ్ళు, ఈ గోపికలందరూ అందరు వెన్న తీసుకొచ్చి అందరికి పెట్టేవాడు. మొదట రెండు 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 అని చెప్పి పిలిచేవాడు. అందరితో పంచుకోవడం అనేది ఆయన నేర్పాడు. కనుక ఇట్లాంటివన్నీ మనం చూడాలి. ఎలా భగవంతుడు ప్రతి పనిని ఒక గొప్ప ఉద్దేశంతో చేస్తాడు. కనుక అర్జున, నన్ను చూసి నేర్చుకో. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన, కొంచెం కూడా లేదు. అనవాప్తవ్యం న అస్తి, అవాప్తవ్యం న అస్తి. పొందవలసినది లేదు, పొందనిది లేదు, పొందనిది లేదు. నాకు ఇది లేదని లేదు, నేను ఇది పొందాలని లేదు. అయినా నేను చేస్తున్నాను కదా. వర్తయేవచ కర్మని, నా పనుల ఎందు నేను చేస్తూనే ఉన్నాను ఆపకుండా. ఒకవేళ నేను చేయకపోతే ఏమవుతుందో తెలుసా, తర్వాత చెప్తున్నారు చూడండి. నేను చేస్తూనే ఉన్నాను, చేస్తూనే ఉన్నాను. మనం కూడా ఇళ్లలో చెప్తారు, నేను ఎంత పని చేస్తున్నానండి, ఎంత చేస్తూనే ఉన్నానండి. ఎందుకు చెప్పుకోవడం, చెప్పుకుంటూనే ఉంటాం. నేనే చేస్తున్నాను, నేనే చేస్తున్నాను. చేయక ఏం చేస్తా కూర్చొని, చేస్తూ ఉండు. ఒకవేళ నేను చేయకపోతే అర్జున ఏమవుతుంది తెలుసా, ఈ జనాలందరూ కూడా పతనమైపోతారు అంటున్నారు. చూడండి 23లో,
యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్య తంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః.
ఏది ఒకవేళ అహం న వర్తేయం, నేను కనుక నా యొక్క పనులలో ఎప్పుడు బిజీగా ఉండకపోతే, న వర్తేయం జాతు కర్మణి అతంద్రిత, అంటే అలసిపోకుండా. తంద్ర అంటే అలసిపోవడం, సోమరితనం. కొంచెం చెయ్యగానే అలసత్వం వచ్చి కూర్చొని రెస్ట్ తీసుకుంటారు చాలామంది. కాస్త చెయ్యగానే అలసిపోతారు. అందరికీ నేను ఇంత చేశాను అంత చేశానని చెప్పుకుంటూ ఉంటారు. అలా చెప్పకుండా అతంద్రిత కర్మణి జాతు అంటే అలసిపోకుండా నేను కర్మ చేస్తూనే ఉండాలి. అతంద్రిత, నేను గనక అలుపు లేకుండా నేను కర్మలు గనక చెయ్యకపోతే, ఏది జాతు, నేను గనక అలా ఉంటే అంటే అలుపు లేకుండా నేను పనిచేస్తూనే ఉండాలి. మనుష్యాహ మమ వర్త్మ అనువర్తంతే, ఎందుకంటే నన్నే జనులు చూసి పాటిస్తారు, ఆచరిస్తారు. మమ వర్త్మ అంటే నా, నేను ఎలా చేస్తున్నాను, నేను ఎలా ఏ విధంగా ఉన్నానో, మమ వర్త్మ నా మార్గాన్ని అనువర్తంతే, జనులు అనుసరిస్తారు. అర్జున, నేను గనక అలుపు లేకుండా చేస్తూ ఉంటేనే జనులు నన్ను కూడా చూసి వాళ్ళు అలుపు లేకుండా చేస్తూ ఉంటారు. అనువర్తంతే మమ వర్త్మ ఏవ సర్వశః, అన్ని విధాల అన్ని విధాల. కృష్ణుడు అట్లా చేశాడు కదా, మనం కూడా చేద్దాం. కృష్ణుడు ఇలా చేశాడు కదా, మనం కూడా చేద్దాం. అందుకని కృష్ణుడు ఏమి చెప్పాడు అవి నేర్చుకోవాలి మనం. కృష్ణుడు ఏ ఉద్దేశంతో చేశాడు, కృష్ణుడు 16,000 మందిని చేసుకున్నాడని చెప్పి నేను కూడా చేసుకుంటాను అనకూడదు. కృష్ణుడు 16,000 మంది గోపికల్ని ఒక్కడే అన్ని చోట్ల కనపడేవాడు. పూజ స్వామీజీ అంటుంటారు, ఆయన 16,000 మంది మేనేజ్ చేశాడు, నువ్వు ఒక్కడిని మేనేజ్ చేయలేకపోతున్నావు కదా, ఆయనకి నీకు పోలిక. ఒక్క భార్యను మేనేజ్ చేయలేకపోతున్నావు, ఆయనతో నీకేమిటి పోలిక అన్నాడు. ఆయన పరమాత్ముడు, ఆ వాళ్ళందరూ కూడా మహా ఋషులు పోయిన జన్మలో. ఆ గోపికలందరూ కూడా, ఆ ఋషులందరూ రాముని వారి అవతారంలో ఆయన అడిగారు, నువ్వు ఇంత సుందరంగా ఉన్నావు, ఏ రామా నిన్ను పట్టుకోవాలని ఉన్నది మాకంటే, నేను ఏకపత్ని వతురుణ్ణి, ఇప్పుడు రామావతారంలో నన్ను మీరు పట్టుకోలేరు, తాకకూడదు, నేను వ్రతంలో ఉన్నాను, నేను కృష్ణావతారం ఎత్తినప్పుడు మీరందరూ గోపికలుగా వచ్చి మీ అందరికీ నేను సంతోషాన్ని ఇస్తాను, మనందరం రాసలీల డ్రామా డాన్స్ వేసుకుందాం తర్వాత అన్నాడు ఆయన. అప్పుడు వాళ్ళు గోపికలందరూ కూడా ఆ కృష్ణుడిని చూసి వాళ్ళు సమ్మోహితులైపోయినారు. అప్పుడు వాళ్ళకు ఆ కోరిక తీరింది. ఆ ఋషులే గోపికల అవతారంలో పుట్టారు. ఆ వాళ్ళందరూ కూడా వాళ్ళ జన్మ సరించింది, మోక్షాన్ని పొందారు గోపికలందరూ కూడా. కృష్ణ పరమాత్మని ఆయన సన్నిధిలో వాళ్ళు జ్ఞానాన్ని పొందారు. అది కృష్ణ పరమాత్ముడు యొక్క గొప్పతనం. అందుకని చెప్తున్నారు, మమ వర్త్మ ఏవ అనువర్తంతే మనుష్యాః, మనుషులందరూ నన్నే అనుసరిస్తారు అర్జున. అన్ని విధాల సర్వశః అంటే అన్ని విధాల, నేను ఎట్లా మాట్లాడితే వాళ్ళు అలా మాట్లాడతారు, నేను ఏమి తింటే వాళ్ళు అదే తింటారు, నేను ఎక్కడికి వెళితే వాళ్ళు అక్కడికే వెళతారు, నేను ఎలా వ్యవహరిస్తే వాళ్ళు అలాగే వ్యవహరిస్తారు. కనుక నన్ను చూసి నేర్చుకో, నేను ఎంత బిజీగా ఉంటున్నాను చూసావా. తర్వాత శ్లోకం, పుచ్చి దేయురి మే లోకాః, న కుర్యాం కర్మ చేదహం, శంకరస్య చ కర్తాస్యాం, ఉపహన్యామి మా ప్రజాం. ఇమే లోకాః, ఈ లోకం అంటే ఈ ప్రజలు, ఈ లోకాలను, ఈ లోకాల్లో ఉన్నటువంటి అన్ని జీవరాశులన్నీ కూడా. అహం న కుర్యాం చేత్, నేను గనక నా యొక్క స్వధర్మాన్ని చేస్తూ ఉండకపోతే, గృహస్థ జ్ఞాని కావచ్చు, క్షత్రియ జ్ఞాని కావచ్చు, ఏ జ్ఞానైనా సరే వాళ్ళ వాళ్ళ కర్మను చేస్తూనే ఉండాలి. ఇమే లోకాః, ఈ లోకములన్నీ కూడా ఉచ్చీదేయు అంటే నాశనమైపోతాయి, పతనమైపోతాయి. శంకరస్య చ కర్తాస్యాం, అప్పుడు సంకరం ఏర్పడుతుంది. మనుషుల్లో వర్ణధర్మం, ఆశ్రమ ధర్మం, కులధర్మాలన్నీ పోయి ప్రజలు వాళ్ళ వాళ్ళ స్వధర్మాన్ని తెలుసుకోలేక వాళ్ళు పతనమైపోతారు. నేను గనక చేయకపోతే కనుక ఉపహన్యాం ఇమా ప్రజాః, నేను వీళ్ళందరి యొక్క పతనానికి కారకుండవుతాను అర్జున, నేను గనక నా పని చేయకపోతే. కనుక నేను చేస్తూ ఉన్నాను ప్రజల కోసం, లోక సంగ్రహం కోసం. నువ్వు కూడా చేయాలి లోక సంగ్రహం కోసం అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అర్జునుడికి ఎంత ధర్మ మార్గాన్ని చెప్తున్నాడో చూడండి. రాముల వారు కూడా అంతే కదా, పితృవాక్య పరిపాలన, తండ్రి మాట మీరకూడదు. అందుకని అడవులకు వెళ్ళాడు ఒక్క మాట కోసం. అంటే మాట తప్పుతావా అని అంటారు కదా, రాజ్యం కోసం మాట తప్పితే ఏమైందిలే, నాన్న చెప్పాడని చెప్పి అడవికి పోవాలా ఏమిటి. భరతుడు వచ్చి అడిగాడు కదా, మీ నాన్న, మన నాన్న అడిగినా సరే పర్వాలేదు, నువ్వు వచ్చేసి రాజ్యానికి అన్నాడు, నేను రానన్నాడు. ఇచ్చిన మాటని తప్పకూడదు, పితృవాక్య పరిపాలనం అన్నారు చూడండి ఎంత గొప్పది. అందుకని మనిషికి ధర్మం ముఖ్యం. ధర్మాన్ని రక్షించాలంటే ధర్మిని రక్షించాలి. ధర్మాన్ని పాటిస్తున్నటువంటి మనిషిని రక్షిస్తే ధర్మాన్ని రక్షించినట్లే. మనం ధర్మాన్ని అంటే ఏంటి, ఎలా రక్షిస్తారు ధర్మాన్ని చెప్పండి. ఒక మంచి వ్యక్తిని రక్షించాలి, ఒక ధార్మికుణ్ణి రక్షించాలి, ధర్మాన్ని పాటించే వ్యక్తిని మనం రక్షించాలి, అప్పుడు మనం ధర్మాన్ని రక్షించిన వాళ్ళం అవుతాం. అది కృష్ణ పరమాత్ముని యొక్క బోధన. తర్వాత చూస్తాం, పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.